the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం March 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి వాళ్ళ శనివారం కాబట్టి యాజ్ యూజువల్గా మనం శనివారం అనగానే కొంచెం స్పెషల్గా మాట్లాడుకుంటాం. సినిమాలు, సంగీతం, సాహిత్యం, హాస్యం. మొన్నటి వరకు ఆఖరికి మొన్న సమ్మర్ హాలిడేస్లో విక్రమార్క కథలు, చందమామ కథలు అన్నీ మాట్లాడేసుకున్నాం. అయితే ఈ 2-3 మంత్స్గా ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్గా ఎన్టీఆర్ బయోపిక్ రావడం, లక్ష్మీస్ ఎన్టీఆర్ అని మహానాయకుడు, కథానాయకుడు ఇలా ఇన్ని రకాలుగా వస్తూ ఉండడం వల్ల సరే మనము తన గురించి మాట్లాడుకుందాము అని స్టార్ట్ చేశాం. అందులో భాగంగా బోల్డన్ని విషయాలు కూడా మనం మాట్లాడేసుకున్నాం. మూవీ కెరీర్ ఎలా ఉండింది, తన మనస్తత్వం ఏంటి, డిసిప్లిన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్నీ మాట్లాడేసుకున్నాం. ఎమర్జెన్సీ టైంలో మామూలుగా జరిగిన విషయాల గురించి ఈ వీక్ నుంచి చెప్తానని చెప్పాను. ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగింది అంటే, ఎందుకంటే మీరు కథానాయకుడు కనుక చూసుంటే అందులో అఫ్కోర్స్ బయోపిక్ అన్నప్పుడు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చెప్పడం అని, అంటే వాళ్ళు చూసిన యాంగిల్ మాత్రమే చెప్పడం అనేది సహజం. లైక్ కథానాయకుడిలో మొత్తం కూడాను బాలకృష్ణ ఆబ్వియస్లీ వాళ్ళ నాన్న గురించి మంచిగానే చెప్తారు, కానీ చెడుగైతే చెప్పరు కదా. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ ఆర్జీవీ. తను ఒకటే యాంగిల్లో చూశాడు, లక్ష్మీ పార్వతి యాంగిల్ తప్ప వేరే యాంగిల్ ఏవి తను చూడ్డు. కాబట్టి అక్కడ వాస్తవాలు రావు. మరి అక్కడ వాస్తవాలు బయటికి రాక, ఇక్కడ వాస్తవాలు బయటికి రాకపోతే మరి ఎవరు చెప్పేది? ఇట్స్ మీ అగైన్. సో ఆ ఎమర్జెన్సీ టైంలో భానుచందర్ వచ్చి ఇలాగ సీరియస్గా చూస్తే అసలు గడగడలాడిపోయేలాగా అందరినీ భయపెట్టి మరి తన చేత, అంటే తన మేకప్ మ్యాన్ చేత, పీతాంబరం చేత మూవీని రిలీజ్ చేయించి రీళ్ళన్నీ బయటకు పంపించిన ఉదంతము చాలా అసలు ఫెరోషియస్గా అదో పెద్ద ఇదిగా చూపించారు కదా. సో అసలు అది కరెక్టా కాదా, అసలు ఏం జరిగింది, అపోజ్ చేసినప్పుడు అంటే ఎమర్జెన్సీని వ్యతిరేకించారా, వ్యతిరేకిస్తే ఎలా వ్యతిరేకించారు, ఇలాంటివన్నీ కూడా నేను చెప్తానని చెప్పాను కదా. పార్టీ పెట్టినప్పుడు మామూలుగా నేను ఇప్పటి వరకు అసలు పత్రికలే కాదు, సినిమా స్క్రిప్ట్లు తప్ప ఇంకేవి చదవలేదు అని అన్నారు. దాన్ని పట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు చాలాసార్లు వెక్కిరించారు. అఫ్కోర్స్ అది అతిశయోక్తి కావచ్చు, ఎందుకంటే పేపర్ అసలు బొత్తిగా చదవలేదు అని అనుకోవడానికైతే లేదు. ఏదైనా జస్ట్ పై పైన హెడ్లైన్స్ అని చదువుతారు కదా ఆబ్వియస్లీ, అంటే వాళ్ళ గురించి రాశారా లేకపోతే ఏంటి అనే విషయం మీదైనా గ్లేన్స్ కూడా వేయకుండా అయితే ఖచ్చితంగా ఉండరు. అండ్ మూవీ ఇండస్ట్రీలో చాలామందికి రాజకీయాలతో అనుబంధం ఉంది. ఈ ప్రజానాట్య మండలి పేరుతోటి ప్రదర్శనలు ఇచ్చే కమ్యూనిస్ట్ రచయితలు, కళాకారుల మీద పోలీసులు కేసులు పెట్టినప్పుడు వాళ్ళంతా కూడాను మూవీ ఇండస్ట్రీకి తరలి వచ్చేసారు. నాగయ్య గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి విరాళాలు భయంకరంగా ఇచ్చారు. జగ్గయ్య గారు కాంగ్రెస్ తరఫున ఎంపీగా కూడా సెలెక్ట్ అయ్యారు. ఇంకా వల్లం నాగభూషణం లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవాళ్ళు. శ్రీశ్రీ సగతి చెప్పక్కర్లేదు అసలు. సో అంటే తెలుగు ఇండస్ట్రీ మద్రాసులో ఉండగా నిత్యం కూడాను తమిళ నటినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఆర్టిస్ట్కి ఏదో ఒక పార్టీతో ఖచ్చితంగా సంబంధం ఉండేది. అండ్ వీళ్ళు కూడాను బాగానే టచ్లో ఉండేవాళ్ళు. అయితే ఈ వాతావరణంలో కూడా ఎన్టీఆర్ రాజకీయాలకి దూరంగానే ఉన్నారు. అలా ఒక 60 ఇయర్స్ గడిచిన తర్వాత పార్టీ పెట్టినప్పుడు జనాలందరికీ అనుమానం వచ్చింది, ఈయనకి ఏం తెలుసని రంగానికి వస్తున్నాడు అని. ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి అన్నట్టు ఈనాడు పేపర్ ఎంవీఆర్ శాస్త్రి అని, ఆ తర్వాత ఆయన తర్వాత రోజుల్లో ఆంధ్రభూమికి ఎడిటర్ అయ్యారు, ఆ తర్వాత రామానుజన్ అని ఇంకో జర్నలిస్ట్, వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి వచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ చూపించినటువంటి రాజకీయ అపరిపక్వత ఏదైతే ఉందో, ఇమ్మెచ్యూరిటీ ఏదైతే ఉందో అది చూసి నివ్వెరపోయామని వాళ్ళు తర్వాత రోజుల్లో చెప్పుకున్నారు. అంటే ఇంటర్వ్యూని యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా మేనేజ్మెంట్ అవసరాలకి తగినట్టుగా తీర్చిదిద్ది మరీ వాళ్ళు రిలీజ్ చేశారంట ప్రెస్ రిలీజ్. అయితే బహిరంగ సభల్లో ఇలాంటి దిద్దుబాట్లు అసలు కుదరవు కదా. ఇప్పుడు ప్రెస్ అనుకోండి, వాళ్ళు ఏదో చెప్తారు, కాదు కాదు దీన్ని తొలగించేయండి, ఇదిగో ఇవే చెప్పండి, లేకపోతే ఇది దీనికి సూట్ అయ్యేటట్టుగా ఇంకేదైనా పదాలు మీరు సినోనిమ్స్ రాసుకోండి అని, ఏదో ఒకవేళ ఎక్స్ పార్టీ గురించి కొంచెం ఏదైనా మరీ భయంకరంగా ఆవేశంలో మాట్లాడినా కూడా వాడిని ఎడిట్ చేయమని అడిగితే వాళ్ళు చేస్తారు. వేరే బహిరంగ సభల్లో అలా ఉండదు. ఒకసారి మైక్ ముందరకు వచ్చిన తర్వాత ఆ ఆవేశము, ఆ ఫ్లో ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉంటుందో అక్కడ రికార్డ్ నుంచి తొలగించడానికి ఉండదు. కొన్ని వందల మంది, వేల మంది ముందు మీరు మాట్లాడతారు కాబట్టి అక్కడ ఇంకా అసలు ఏమి ఎడిట్ చేయడానికి ఉండదు. సో అలాంటి బహిరంగ సభల్లో ఒకసారి ప్రకాశం గారి గురించో ఎవరి గురించో కానీ ఏదో పొరపాటున ఏదో అన్నారు, ఈయన మాట్లాడారు. వెంటనే అర్జెంటుగా కాంగ్రెస్ వాళ్ళు, దుర్యోధనుడు మాయసభని ప్రవేశించి కాల్జారు పడ్డాడు అని వాళ్ళు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తనకి రాజకీయాలు కొత్త కావంటూ ఎన్టీఆర్, నేను చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను, కార్డు హోల్డర్ని కూడా నేను అని చెప్పుకున్నారు. పైగా ఈ ఏదో ఒక నక్సలైట్స్కి సంబంధించిన ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు నక్సలైట్స్ అచ్చమైన దేశభక్తులు లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఎమర్జెన్సీ విధింపు గురించి ఏదైనా నొచ్చుకున్నారనో, లేకపోతే బహిరంగ వేదికల మీద కాకపోయినా అట్లీస్ట్ పోలీసు అధికారుల దగ్గరైనా తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారని బయోపిక్లో చూపిస్తే అది అవునా కాదా అనేది తేల్చుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సాక్ష్యం అయితే లేదు. ఇప్పుడు ఆ మేకప్ మ్యాన్ కూడా లేడు. బయోపిక్ తీసినప్పుడు ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటాడు, అంటే ఎవరి మీద అయితే బయోపిక్ తీస్తున్నారో ఆ ప్రధాన పాత్రధారిని ఎలివేట్ చేయడానికి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటారు, కొన్ని సన్నివేశాలను కల్పించాల్సి వస్తుంది. ఆ కల్పన కొంచెం అర్థవంతంగా ఉంటే మేబీ కొద్దిగా అతిశయోక్తి అయినా అసత్యమైనా కూడా చెల్లిపోతుంది. కానీ అన్వయం చూసుకోకుండా కొన్ని సన్నివేశాలు పెట్టారు అనేది మాత్రం మనకి అర్థమవుతుంది కొన్ని రీసెర్చ్లు కనుక చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాయలసీమలో కరువు నివారణ నిధికి విరాళాలు సేకరించే ఐడియా హీరోది అని చూపించారు. కానీ గుమ్మడి రాసుకున్నటువంటి తన ఆత్మకథలో రాసిన దాని ప్రకారం రాయలసీమ కరువు గురించి ఫోటోలు, నార్లవారి సంపాదకీయాలు ఆంధ్రప్రభలో చూసిన గుమ్మడి ఎన్టీఆర్తో ఏదో ఒక మాట వరుస కింద యథాలాపంగా పృథ్వీరాజ్ కపూర్ సాంఘిక నాటక ప్రదర్శనల ద్వారా విరాళాలు సేకరించి సామాజిక ప్రయోజనాల కోసం వెచ్చిస్తున్నారు కదా. సో అలాగే మనం ఎందుకు పెళ్లి చేసి చూడు ద్వారా వచ్చిన మీకు వచ్చినటువంటి పాపులారిటీని మనం ఎందుకు ఎన్కాష్ చేసుకుని అలా చేయకూడదు, అలా కనుక వినియోగిస్తే మంచిది అని సూచించారు. ఒక రెండు మూడు రోజులు బాగా చర్చించుకున్న తర్వాత ఎన్టీఆర్ తమ్ముడిని, పుండరీకాక్షయ్య గారిని మద్రాసు రప్పించి అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ని ఫైనలైజ్ చేశారు. ఎన్టీఆర్, జీవరలక్ష్మి, గుమ్మడి, కరువు రోజులు అనే ఒక నాటికని పుండరీకాక్షయ్య, పేకేటి శివరాం, వి మధుసూదనరావు గారి భార్య సరోజిని ఇంకా కొంతమందరు కలిసి ఈ దారిన పోయే దానయ్య నాటికని, తర్వాత ఎంఎస్ రామారావు గారి సొంత ఆర్కెస్ట్రాతో కొంచెం ఒక లైట్ మ్యూజిక్ టైప్లో లలిత సంగీతము, ఇలా ఒక ఫార్మాట్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుని ఒకరోజు అది ఒకరోజు ఇది అట్లా ఒక్కొక్క రోజు నెల్లూరు నుంచి విజయనగరం వరకు ప్రతి ఒక్క చోట ఆగి ఈ ప్రదర్శనలు, నాటకాలే కావచ్చు లేదా లైట్ మ్యూజిక్ కావచ్చు, ఈ కాన్సర్ట్స్ అన్నీ పెట్టి అన్ని ఊర్లకి తిరిగి నెల్లూరు నుంచి విజయనగరం వరకు ఈ ఫండ్స్ని సేకరించారు. అది అట్లా అసలు జరిగింది. కానీ కథానాయకుడు మూవీలో ఎలా చూపించారు, అసలు మొత్తం కూడాను వన్ మ్యాన్ షో లాగా అన్నిటికీ ఈయనే ముందుండి ఇలా చేశారు. ఆ తర్వాత విజయ వారు దాన్ని, అంటే నేను డబ్బులు పెట్టి సినిమా చూడటానికి వచ్చేదే నిన్ను చూడటానికి, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ప్రతిసారి నువ్వే నేను మీ దగ్గరకు వచ్చాను అని అంటే కనుక రేపొద్దున నీ సినిమా చూడటానికి ఎవరు వస్తారని విజయ వాళ్ళు అడిగినట్టు, నాకు ప్రజల కన్నా కూడాను సినిమాలు ఎక్కువ కాదు అని చెప్పి ఈయన డబ్బులు అక్కడ విరాళాలు సేకరించడం అక్కడ పెట్టి వెళ్ళిపోయినట్టు, ఇవన్నీ ఏదైతే చూపించారో సినిమాటిక్ లిబర్టీ కొంచెం ఎక్కువ తీసుకున్నారనే మనకు అర్థమవుతుంది. అండ్ క్వైట్ ఆబ్వియస్, ఒక స్టార్ హీరోకి సంబంధించిన బయోపిక్ తీస్తున్నప్పుడు అందులోని వాళ్ళ అబ్బాయే ప్రొడ్యూస్ చేస్తూ నటిస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. బట్ దెన్ కొన్ని విషయాల్లో మటుకు అసలు అది ఆయన ఐడియా కాదు, గుమ్మడి గారు ఐడియా అని వాళ్ళందరూ చర్చలు జరుపుకుని, ఆబ్వియస్లీ ఉన్న స్టార్ హీరోస్లో ఉన్నది ఏఎన్ఆర్ ఎన్టీఆర్ఏ అప్పట్లో రెండు స్తంభాలు. సో వాళ్ళందరూ కలిసి చేసినటువంటి నిర్ణయం కాబట్టి ఎస్, ఖచ్చితంగా తనకి మంచి క్రౌడ్ పుల్లర్ కూడాను, పైగా మంచి పర్ఫార్మర్ కూడాను కాబట్టి నాటకాలు వేసినా కూడాను వస్తారు జనాలు. సో దాట్స్ హౌ ఇట్ హ్యాస్ వర్క్డ్ అవుట్ టు బి అనేది ఆయన దాంట్లో రాసుకున్నారు. మరి నిజానిజాలు అదనమాట. సరే, ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరిన్ని విశేషాలు చెప్తాను. Thank you.
చిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందార మాల
రమ్మని మురళీ రవమ్ములు పిలిచే రమ్మని మురళీ రవమ్ములు పిలిచే అణువణువున బృందావని తోచే
తళ తళలాడే తరగల పైన అంది అందని అందాలు మెరిసే
కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ మతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందారమాల
కురులే నన్ను సోకిన వేళ నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగ రగిలేను దీయని జ్వాల
గలగల పారే బలపులలోనే సాగెను జీవన
కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ కిలకిల నవ్వులు చిలికిన.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అలాగా నిధులు సేకరించే విషయంలో ఎన్టీఆర్ బయోపిక్ కానీ గుమ్మడి బయోపిక్ కానీ కాకపోవడం చేత ఆ నిధి సేకరణ ఐడియా ఎన్టీఆర్కి వచ్చినట్టే చూపించారు. ఒక నటుడు ఇలా సేకరించడం అదే ఫస్ట్ టైం అని బుకాయించారు. అఫ్కోర్స్ అర్థం చేసుకోవచ్చు, కానీ దానికి కారణంగా నాగిరెడ్డి గారితో గొడవ వచ్చినట్టు చూపించడమే విమర్శలకి కొంచెం తావిచ్చింది. ఎందుకంటే వాళ్ళ సంస్థతో కాంట్రాక్ట్ నడుస్తూ ఉండగా తనతో చెప్పకుండా నిధి సేకరణకు వెళ్ళడం పట్ల నాగిరెడ్డి గారు అభ్యంతరం తెలిపినట్టు, దాని మీద కొంచెం హర్ట్ అయ్యి ఎన్టీఆర్ గారు సొంత సంస్థ స్థాపించినట్టు, బయట సినిమాలకు సైన్ చేసినట్టు చూపించారు. కానీ అప్పటికే ఎన్టీఆర్ 5 బయట సినిమాలు, రాజ్యం పిక్చర్స్ వారి దాసి, ఏవిఎం వారి సంఘం, భరణి వారి త్రిభాష చిత్రం, చండీరాణి ఒప్పుకుని సంతకాలు కూడా పెట్టారని ప్రఖ్యాత సినీ జర్నలిస్టు ఎంఎల్ నరసింహం గారు రాశారు. ఎన్టీఆర్ అలిగితే చక్రపాణి ఎల్వి ప్రసాద్ని వెంటబెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి నచ్చజెప్పి చంద్రహారంకి సైన్ చేయించారన్నది కూడా సత్య దూరము అని రావు కొండలరావు గారు చెప్పారు. చక్రపాణి గారు ఎవరింటికి వెళ్ళనక్కర్లా, ఆయన ఒక్క ఫోన్ చేయిస్తే చాలు, ఎంత స్టార్ లెవెల్ హీరో అయినా సరే వెంటనే వచ్చి వాలేవాళ్ళు. పైగా అప్పటికే చంద్రహాసం షూటింగ్ కూడా నడుస్తుంది. ఇక రాయలసీమ కరువు నిధిని వాళ్ళ నాన్నగారికి ఇవ్వబోయిన సీన్ గురించి నాగిరెడ్డి గారి కొడుకు విశ్వనాథరెడ్డి అభ్యంతరం తెలిపారు. అసలు దానికి మాకు ఏ సంబంధము లేదు, అసలు ఆ నిధి పేరే ఆంధ్రప్రభ రాయలసీమ క్షామ నివారణ నిధి అని. 1952 మే 25 మెడ్రాస్లో ఉన్న వాణిమహల్లో ఒక సభని నిర్వహించి ఆంధ్రప్రభ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారికి ఎన్టీఆర్ అందజేశారు ఆ నిధుల్ని. ఆ నిధుల్ని రామకృష్ణ మఠం ద్వారా ఖర్చు పెట్టమని చెప్పి కూడా ఎన్టీఆర్ కోరారు. ఈ విషయాలన్నీ అప్పుడు వాళ్ళు గుర్తు చేశారన్నమాట. ఇంకా నయం, అది మా నాన్న తన దగ్గరే ఉంచేసుకున్నాడని చూపించారు కదని జోక్ కూడా చేశారు. ఆ నిధులని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారికి ఇమ్మని చెప్పినట్టు సినిమాలో చూపించారు. అయితే 1953 దాకా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు, 1956 దాకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు, అప్పుడు కానీ సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు. ఈ విషయాన్ని మరో ప్రముఖ జర్నలిస్టు రెంటల్ జయదేవ గారు ఎత్తి చూపించారు. అప్పుడు పిచ్చిపుల్లయ్య మూవీ 1953 ద్వారా అప్పుడు రిలీజ్ అయింది అది. దాని ద్వారా తాతినేని ప్రకాష్ రావు గారని, ఆయన ఫస్ట్ మూవీ 1952 వచ్చింది పల్లెటూరు, దానికి తర్వాత మళ్ళీ తోడు దొంగలు 1954 రిలీజ్ అయింది. దాని ద్వారా యోగానంద్ అని ఒక ఆయన ఫస్ట్ మూవీ వచ్చేసి అమ్మలక్కలు 1953 రిలీజ్. ఈ రెండిటికి డైరెక్షన్ ఫస్ట్ ఛాన్స్ ఎన్టీఆర్ ఇచ్చారని చూపించడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే టీవీ రాజు కూడా 1952 టింగు రంగా అనే మూవీకి చేసిన తర్వాతే ఎన్టీఆర్ సినిమాలకు చేశారు. అండ్ ఇక ఎమర్జెన్సీ విషయానికి వస్తే, ఎమర్జెన్సీ టైంలో ఎన్టీఆర్ అన్నదమ్ముల అనుబంధం మూవీ సినిమా రీళ్లను తీసుకురావడానికి మద్రాసు వెళ్ళి కర్ఫ్యూ టైంలో ధైర్యంగా వ్యవహరించే సీను, ఆ సందర్భంగా వచ్చినటువంటి ఆ ప్రజాస్వామ్యం చెరపాలైందని వ్యాఖ్యానించిన సందర్భం గురించి చెప్పాలంటే, అది కొంచెం బాగా మ్యానిపులేట్ చేశారు, అంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్గా చెప్పాల్సింది, ఎమర్జెన్సీ విధించింది 1975 జూన్ 26. ముందు రోజు రాత్రే ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసేశారు. ఆ రోజున అన్ని చోట్ల మామూలుగానే అన్ని కార్యకలాపాలు నడిచినాయి. మన రాష్ట్రంలో కూడాను ఎటువంటి అలజడి లేదు. అండ్ క్రమేపీ అరెస్ట్ వార్తలు అవి బయటకు వచ్చినాయి. చాప కింద నీరులాగా వ్యతిరేకత కొద్దిగా బలపడుతూ వచ్చింది తప్ప అప్పటికప్పుడు ఓవర్ నైట్గా ఏ విప్లవము రాలా. ఇక తమిళనాడుకు వస్తే శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయి కాబట్టి అక్కడ అపోజిషన్ లీడర్స్ ఎవరైనా ఉన్నవాళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేయమంటే అప్పట్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉన్న కరుణానిధి సహకరించలేదు. ఆ కోపంతో ఆవిడ 20 సూత్రాల పథకం తమిళనాడులో అమలు కావట్లేదు అని అన్నది. ఎందుకంటే ఎందుకు అని ఎక్స్ప్లెనేషన్ అడిగితే, అవన్నీ మేము ఎప్పుడూ అమలు చేసేసాం కాబట్టి అని కరుణానిధి చెప్పారు. నేషనల్ అపోజిషన్ లీడర్స్లో అరెస్ట్ తప్పించుకున్న వాళ్ళందరికీ తమిళనాడులో ఆశ్రయం ఇవ్వడం మొదలుపెట్టాడు కరుణానిధి. ఇదంతా కూడాను ఇందిరాగాంధీకి కోపం తెప్పించింది. కరుణానిధి గవర్నమెంట్ అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి అని ఎంజీఆర్ ఇచ్చిన అభ్యర్థన అడ్డం పెట్టుకుని 1976 ఫిబ్రవరి 1 ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఆ సందర్భంగానే కరుణానిధి కొడుకు స్టాలిన్ని, మిగతా డిఎంకే లీడర్స్ని జైల్లో పెట్టింది. జైల్లో స్టాలిన్ని చితకబాదారు. దానికి కారణం ఏంటి అనేది ఎవరు స్పష్టంగా చెప్పలేదు. కానీ స్టాలిన్ మీద అప్పట్లో చాలా వార్తలు వస్తూ ఉండేవి, అంటే ఎమర్జెన్సీ టైంలో గవర్నమెంట్ కొనేటటువంటి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి చూసారా, వాటిని ముఖ్యమంత్రి కొడుకు హోదాలో స్టాలిన్ పూర్తిగా దుర్వినియోగం చేశాడని, ఎస్పెషల్లీ లేడీస్ పట్ల కొంచెం వేధించడాలు అలాంటివి చేసేవాడని అనేవాళ్ళు. అందుకే జైల్లో వేసి కొట్టారేమో అని ఒక రూమర్ వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ తెలీదు. కరుణానిధి మిగతా కొడుకులకి ఈ దుర్గతి పట్టలేదు, ఓన్లీ స్టాలిన్కే. అది కూడా ఏంటంటే బయటకు వచ్చి డిఎంకే వాళ్ళు నిరసన ప్రదర్శనలు అవి చేస్తే వాళ్ళని అదుపు చేయడానికి గవర్నర్ పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందేమో అని కూడా తెలీదు. ఒకవేళ కర్ఫ్యూ విధించినా కూడా, స్టాలిన్ని కొట్టారన్నా కూడా అదంతా 1976 ఫిబ్రవరిలో అయి ఉండాలి. మరి అన్నదమ్ముల అనుబంధం సినిమా 1975 జూలై 4th రిలీజ్ అయింది. మరి దానికి దీనికి ముడిపెట్టడం ఏంటి అనేది తెలీదు. అసలు ఎందుకు ఆ సీన్ని అట్లా ఎలివేట్ చేసినట్టు అనేది, అంటే పాలిటిక్స్లోకి రాకపూర్వమే ఎన్టీఆర్ ఇందిరాగాంధీకి విధానాల్లో కొంచెం ఈ క్లాషెస్ వస్తూ ఉండేవి. ఈ పెట్టినటువంటి పథకాలు కానీ వాటిల్లో కొంచెం ఎక్కడ అవకతవకలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో. అయితే నచ్చేవి కావు అని ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రయత్నంలో ఆ సీన్ని డెవలప్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడాన్ని నిరసించిన, వాళ్ళ మీద చేసిన జులుమ్ని ధిక్కరించిన వాళ్ళు చాలామంది కళాకారులు ఉన్నారు, డౌటే లేదు అందులో. ఎందుకంటే ప్రతిసారి కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేస్తే, స్టేట్ గవర్నమెంట్లో కనుక ఒకవేళ లోకల్ పార్టీ ఏదన్నా ఒక రీజనల్ పార్టీ కనుక ఉంటే వాళ్ళకి పథకాలు నచ్చకపోతే వాళ్ళు ఖచ్చితంగా అపోజ్ అయితే చేస్తారు. ఆ అపోజ్ చేసినటువంటి విధానంలో అప్పుడు ఉన్నది కూడా చెన్నైలోనే కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా, చెన్నైలో తెలుగు ఇండస్ట్రీ ఉన్నా అక్కడ వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీలో ఉన్న ఎంజీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను ప్రతి ఒక్క పార్టీ, ఇప్పుడు రూలింగ్లో ఎవరుంటే వాళ్ళు ప్రతి ఒక్క పార్టీలో వాళ్ళకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి పాలిటిక్స్కి మూవీ ఇండస్ట్రీకి చెన్నైలో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అలాగే మరి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మహామహులు ఎక్కువ మంది అక్కడ ఉన్నారు కాబట్టి అది అలా కొనసాగింది. ఆ తర్వాత కూడాను వాళ్ళు అదే ర్యాపోను మెయింటైన్ చేశారు. కాబట్టి ఈ చిన్న బాండింగ్ అయితే ఉంది అక్కడ. సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు పెట్టిన పథకాలు కానీ ప్రవేశపెట్టినటువంటివి ఏవైనా సరే నచ్చకపోతే ఇక్కడ వీళ్ళు అపోజ్ చేయడం ఇలాంటివన్నీ, నేను దీని గురించి మరింత చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
చదివి నిలిపేనో జగము మరిచేనో నీ పెదవుల నవ్వులు విరిసేదాకా విడువను విడువను విడువనులే దాకాలంటే దాగదులే దాగుడు మూటలు సాగవులే పలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే
Your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో రాజకీయాల్లోకి రాకముందే ఎన్టీఆర్ ఇందిరాగాంధీకి విధానాలు నచ్చేవి కావని ఎస్టాబ్లిష్ చెయ్యాలనుకున్నటువంటి ప్రయత్నంలో చేసిన సీన్ లాగా అనిపిస్తుంది అది. అయితే ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడాన్ని నిరసించిన, వాళ్ళ మీద జులుంని ధిక్కరించిన వాళ్ళ కళాకారులు చాలామంది ఉన్నారు. ఎందుకు మన కిషోర్ కుమార్ ఉన్నాడా, నటగాయకుడు, ఆయన అంతేగా అపోజ్ చేశాడు బీసీ శుక్ల ఆదేశాలను పట్టించుకోకపోవడంతో. ఆల్ ఇండియా రేడియోలో అతని పాటలను అన్నింటినీ కూడాను బాయ్కాట్ చేశారు. అయినా అతను ఏమాత్రం భయపడలేదు. దేవానంద్, విజయానంద్ ఇలాంటి చాలామంది ఎమర్జెన్సీ టైంలో నిరసించినట్లుగా ప్రకటనలు ఇవ్వకపోయినా డైరెక్ట్గా, బట్ ఎమర్జెన్సీ ఎత్తేయంగానే కాంగ్రెస్ను ఓడించి జనతా పార్టీని గెలిపించండి అంటూ బాంబేలో ర్యాలీలు కూడా నిర్వహించారు. మరి అలా చూసుకుంటే ఎన్టీఆర్ అయితే అలాంటివి ఏం చేయలేదు. ఇందిరని నియంతగా పేర్కొంటూ ఏ రోజు విమర్శించలేదు. అసలు నిజానికి ఇందిరాగాంధీ 1972 నుంచి పార్టీని, దేశాన్ని తన చేతిలోకి తెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క స్టేట్లో బలమైన నాయకత్వాన్ని పక్కన పెట్టేసి తనకి ఎవరైతే విధేయులుగా ఉంటారో అట్లాంటి విధేయులైన బలహీనులను ముఖ్యమంత్రులుగా నిలబెట్టారు. మన రాష్ట్రంలో పీవి అలాగే అయ్యారు. అంతకుముందు రాష్ట్రంలో ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఎవరికి మద్దతు ఇస్తే వాళ్లే ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు. ఢిల్లీ నుంచి పరిశీలకులు వచ్చి దాన్ని ఒకసారి చూసి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిజంగా ఎవరికి సపోర్ట్ ఉందనేది గమనించేవాళ్ళు. 1972 నుంచి ఆ పద్ధతి మారిపోయింది. ఎవరిని సెలెక్ట్ చేయాలో ఆ నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేస్తూ తీర్మానం చేయడం ఒక్కటే పార్టీ ఎమ్మెల్యేలు చేయవలసిన పని అయిపోయింది. తను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ కూడాను అదే పద్ధతిని అనుసరించారు. సంస్థాగత ఎన్నికలు జరపడాలు అట్లాంటివి ఏమీ లేవు. అన్ని అధికారాలు అధిష్టానన్వే, అంటే ఎన్టీఆర్దే. తను చెప్పిందే వేదం, తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఎదురు మాట్లాడడానికి లేదు. అందుకని ఎన్టీఆర్కి ఇందిరా అప్రజాస్వామ్య పోకడలు నచ్చలేదు అని అనుకోవడానికైతే లేదు. ఇంకా రాదర్ చెప్పాలంటే అవే పద్ధతుల్ని ఈయన అనుసరించాడని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ తన ముఖ్యమంత్రుల్ని మార్చడం గురించి చెప్పాల్సి వస్తే 1972 నుంచి ఇందిరాగాంధీ ఆ పని చేస్తూనే ఉంది. ఒక ఏపీలోనే కాదు, తను రూలింగ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ అదే చేసింది. మరి ఆ విషయము ఎన్టీఆర్కి 1982 దాకా తెలియలేదా అనే క్వశ్చన్ వస్తుంది. అదో పెద్ద ఇష్యూ కింద చేసి రాజకీయ లబ్ధి పొందిన తర్వాత అయినా తన సహచరుల పట్ల ఎట్లా ప్రవర్తించారు, ఇష్టం వచ్చినప్పుడు తీసిపారేశారు, శ్రీపతి రాజేశ్వర్ లాంటి వాళ్ళని మంత్రుల్ని చేశారు, ఏంటి అతని అర్హత అంటే ప్రపంచ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఆయన. 1989లో ఒక్కసారిగా 31 మంది సభ్యులున్న క్యాబినెట్ని రద్దు చేసి పడేసి 17 రోజుల పాటు తను ఒక్కడే పాలించారు. సాక ఏంటంటే బడ్జెట్ ప్రతిపాదనలు ప్రెస్కి లీక్ అయినాయట. మరి బడ్జెట్ ప్రతిపాదన మాత్రమే, అది కూడా అది ప్రెస్కి లీక్ అయితే సంబంధిత మంత్రినో అధికారులనో మార్చేయాలి తప్ప మిగతా శాఖల వాళ్ళకేం సంబంధం? ఇవన్నీ చూస్తే ఇప్పుడు కేసీఆర్ గురువు ఎన్టీఆర్ని మించిన శిష్యుడు అయ్యారనిపిస్తుంది. అసలు క్యాబినెటే ఇంకా సమకూర్చలేదు, ఇలాంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందని దాన్ని కాలు రాసిన వాళ్ళని చూస్తే కారం రాసుకున్నట్టు ఉంటుందని ఎవరైనా చెప్తే అసలు మనము ఎలా నమ్మగలము? అదే మళ్ళీ కంటిన్యూ అవుతుందిగా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ కాంగ్రెస్ని నానా తిట్లు తిట్టారు, దుష్ట కాంగ్రెస్, కుక్క మోతి పిందెలు అంటూ. నిజానికి కాంగ్రెస్ పట్ల, కాంగ్రెస్ విధానాల పట్ల ఎన్టీఆర్ ఏ రోజు కూడా విముఖత అనేది ప్రదర్శించలే. ఆది వరకు విద్యార్థి రోజుల నుంచి కూడాను కాంగ్రెస్లోనే ఎదిగి మంత్రి కూడా అయిన చంద్రబాబుకి తన పిల్లనిచ్చి పెళ్లి చేశారు. అంటే తనతో చాలా సినిమాలు తీసిన నిర్మాత కొడుకు కాబట్టి తప్పలేదనో, లేకపోతే అమ్మాయి కూడా ఇష్టపడిందనో ఇట్లాంటివి చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే చురుకైన కుర్రాడు అని చూశారు తప్ప కాంగ్రెస్ వాడు అని దూరం పెట్టలేదు. ఎమర్జెన్సీ టైంలో అన్ని అకృత్యాలకి మూల విరాట్ అయినటువంటి సంజయ్ గాంధీకి అనుచరుడు, యూత్ కాంగ్రెస్ ద్వారా విశ్వాసపాత్రుడు అని తెలిసి కూడా ఆ ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ పార్టీలోనే వర్ధిల్లుతున్న యువ నాయకుడిని అల్లుణ్ణి చేసుకున్నారు. అండ్ ఇంకోటి, భవనం వెంకట్రామ్ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకార సభకి హాజరై అభినందనలు కూడా చెప్పారు. ఎందుకు? పర్సనల్ ఫ్రంట్లో తను మంచి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. కానీ అంత నిజంగా క్లోజే అయితే ఇంటికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి రావచ్చు, కానీ సభకి వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు కదా. అందుకని ఎన్టీఆర్కి కాంగ్రెస్ పట్ల ఏహ్యత ఉన్నట్టుగా ఏ రుజువు లేదు, ఆధారాలు కూడా లేవు. కానీ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారు అన్న పుకార్లు కూడా ఉండేవంటే మీరు నమ్ముతారా? ఇదంతా చూస్తే ఎన్టీఆర్ ఎమర్జెన్సీ విధింపు మీద విరుచుకు పడిందంతా సినిమా కోసం అని చెప్పి తీసుకున్న లిబర్టీ, ఒక కపోల కల్పితం తప్ప నిజం కావడానికి ఆస్కారం లేదేమో అని అనిపిస్తుంది. నిజానికి మూవీలో కూడా ఎన్టీఆర్ తెగింపంతా సినిమా రీళ్ళు తీసుకురావడానికి మాత్రమే అన్నట్టుగా చూపిస్తే ఖచ్చితంగా నవ్వు వస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఇంకా ఇంతకన్నా దారుణాలే జరిగినాయి, అదో పెద్ద విషయమా? మూవీ మహా అయితే ఈ వారం రిలీజ్ కాకపోతే నెక్స్ట్ వారం రిలీజ్ అవుతుంది. ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఇవాళ రోజుల్లో అయితే కనుక అసలు చెప్పిన డేట్కి రిలీజ్ అయ్యే సినిమాలు ఎన్నున్నాయి. ఇక అది సక్సెసా ఫెయిల్యూరా మూవీ అనేది దానికిను లేటుగా రిలీజ్ అవ్వడానికి దా రిజల్ట్కి ఎక్కడ సంబంధం అయితే దాని ప్రభావం అయితే పడదు. మహా ఆలస్యం అయితే మాత్రం ఏమయ్యేది? ఇంకా అప్పట్లో అసలు వీడియో పైరసీలు నాశనం అయిపోవడాలు అలాంటివి కూడా లేవు. ల్యాబ్ నుంచి రీళ్ళు దొంగతనంగా బయటకు దొర్లుకుంటూ అయితే రావు. థియేటర్స్ కొన్ని లాబీలు లీజుల్లో ఉండి ఇంకో సినిమాకి అలాట్ చేసేవాళ్ళు మహా అయితే. ఒకవేళ అలా చేసినా ఎన్టీఆర్ మూవీ వస్తుంది అంటే అది కాకుండా వేరేది ఎవరు తీసుకోరు ఒకవేళ. సో మూవీ రిలీజ్ కానీ కాకుండా ఎవరైనా అపోనెంట్ లీడర్ ఎవరైనా ఒకవేళ అరెస్ట్ చేస్తే అడ్డుకుంటున్నట్టు చూపిస్తే మేబీ ఎఫెక్టివ్గా ఉండేది. కానీ అట్లా చూపించాలి అంటే మళ్ళీ అప్పుడు ఎవరు అనే ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది. మూవీ రిలీజే అనుకుంటే అప్పుడైనా 1976 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన మూవీ పేరు ఏదైనా చెప్తే బాగుండేది. కానీ మరీ 7 మంత్స్ గ్యాప్లో ఉన్నటువంటి రిలీజ్ అయినటువంటి సినిమా పేరు చెప్పేసరికి అక్కడ కొంచెం మనకి కనెక్ట్ పోయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బోలెడని విశేషాలు ఉన్నాయి, మరి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆహా అందము చిందే,
అందము చిందే
హృదయ కమలం,
హృదయ కమలం
అందుకునే రాదొకడే, ఆహా అందుకునే రాదొకడే.
ఆహా అందుకునే రాజ
అన్ని తరతాలు
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Bharatiya Samskrutini Vaibhavanni Pratibimbinche Mind Media The Voice of India. Idi Bharatiya Swaram Karyakramala Vivaralu Podcast Lu Vinadaniki
Nanule Priya
ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, కాంగ్రెస్ అంటే బద్ధ వ్యతిరేకి బద్ధ శత్రువు అయితే కాదు. రాజకీయాలలో ఇదివరకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చేయడం ఎన్టీఆర్కి ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నకి సమాధానంగా, అప్పట్లో కాంగ్రెస్ పూర్తిగా కుళ్ళిపోయింది, ప్రజలకు మొహం మొత్తేసింది, ఒక పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది, ఆ వాక్యూమ్ని ఈయన ఫిల్ చేశారు, ఆ స్థానంలో ఒకవేళ ఎవరున్నా కూడా గెలిచేసేవాళ్ళు అనేస్తారు కొందరు. బట్ మరి ఆ తర్వాత రోజుల్లో చిరంజీవి వచ్చాడు రాజకీయాల్లోకి, మరి ఎందుకు అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయాడు? ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు? ఏం పెద్దంత ఏమి అంటే, ఈ వాదనని వాడుకుంటూ ఉంటారు మామూలుగా, సినిమాకి పాలిటిక్స్కి సంబంధం లేదు, ఖచ్చితంగా వీళ్ళు కూడా రాణించగలరు అని. బట్ ఎవరైనా సరే ఆ పొలిటికల్ వాక్యూమ్ని కరెక్ట్గా ఎన్కాష్ చేసుకోవడం ఆర్ దానికి తగ్గ ఫలితం దక్కకపోవడం లేదు అని అంటారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేసరికి పొలిటికల్ వాక్యూమ్ ఉన్నదా, కాంగ్రెస్ది మరీ అంత అధ్వాన పరిస్థిత అనేది కరెక్ట్గా తెలుసుకోవాలంటే, అసలు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల చరిత్ర గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి. లేకపోతే అప్పుడు ఇప్పుడు ఉంది, అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు అని అంటే ఉన్న పార్టీలు ఏంటి? తెలంగాణలో ఎంటర్ అవ్వలేదు, ఇక్కడే ఎంటర్ అయ్యాడు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఇవన్నీ ఇంకా సరే చాలా చిన్నవి అనుకోండి, ఉన్న బేసిక్ వచ్చేసి. కాంగ్రెస్ అయితే ఇప్పుడు వరకు అసలు ఇక్కడ ఇంకా ఎక్కడ కరెక్ట్ అయిన లీడర్లు నిలబెట్టడానికి కూడా లేరు. బీజేపీ సేమ్ కేసు, గట్టిగా మాట్లాడితే ఏపీ మొత్తంలోనూ ఒకవేళ నిలబెట్టాలంటేనే ఇప్పుడు ముందు ఎవరున్నారా అని వెతుక్కోవాలి. ఓటర్ల విషయం పక్కన పెట్టండి, క్యాండిడేట్లు ఎవరు అనేది. సో అలాంటి పరిస్థితుల్లో మేజర్ రెండు, ఆ రెండు కాకుండా మూడోది అన్నట్టుగా ఉంది ఇప్పుడు. సో అలాగే మళ్ళీ అక్కడైనా చిరంజీవి వచ్చినప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇలాగా టీడీపీ, తెలంగాణ టీడీపీ అసలు లేనే లేదు ఇప్పుడు అక్కడ, అది క్యాడర్ లేదు ఏం లేదు కాబట్టి. సో ఇలా అంటే మొత్తం మీద చూసుకుంటే అసలు అప్పుడున్న పరిస్థితులు ఇట్లాగే, ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఉన్నదో అట్లాగే అప్పట్లో ఉన్న పరిస్థితులు ఏంటో తెలిస్తే అప్పుడు మనకి క్లియర్గా ఒక అర్థమవుతుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయిన దగ్గర నుంచి అంటే అప్పటి నుంచి 1983 వరకు కాంగ్రెసే పాలిస్తూ వచ్చింది. అంటే కాంగ్రెసే పాలిస్తూ వచ్చింది అని అంటే ప్రతిపక్షాలు లేవని కానీ, లేకపోతే అసలు వీళ్ళు యునానిమస్గా గెలిచారని కాదు అర్థం. వాటికి ఎన్నడూ ఓట్లు పడలేదని కూడా అనలేము. అయితే వాటి బలాబలాలు మారుతూ వచ్చినాయి. స్పెషల్గా చెప్పుకోదగ్గది కమ్యూనిస్ట్ పార్టీ. మేబీ అంటే ఇప్పటి యూత్కి ఈ మాట వినగానే నవ్వు రావచ్చు, ఏంటి అసలు కాంగ్రెస్కి అపోజిషన్ కమ్యూనిస్టా అని. ఇప్పటి కమ్యూనిస్ట్ పార్టీల గతి చూస్తే అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు, కానీ అప్పుడు మాత్రం మంచి గట్టి పోటీయే ఉంది. ఇవాళ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ ఆర్ టీఆర్ఎస్. కమ్యూనిస్టులు అనగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళతో పొత్తు కోసం ఎగబడి వాళ్ళ బలానికి ఒక 10 రెట్లు సీట్లు అడిగి చివరికి ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి కమేడియన్సే మనకి గుర్తొస్తుండొచ్చు, ఒక విదూషకులు లాంటి వాళ్ళు. బట్ ఆ రోజులు వేరు, అసలు అప్పటి కమ్యూనిస్టులు కూడా వేరు. ప్రతిపక్షాల గురించి మాట్లాడేటప్పుడు మనము చాలా ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. భారత స్వతంత్ర పోరాటం కాంగ్రెస్ ద్వారానే జరిగింది, అందుకని స్వతంత్ర కాంక్ష ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలోనే ఫస్ట్ చేరారు. అయితే ఆ చేరిన సభ్యుల్లో ఒక ఏకాభిప్రాయం లేదు. బ్రిటిష్ వాళ్ళతోటి సానునయంగా వ్యవహరించి తెచ్చుకోవాలని కొందరంటే, లేదు పోట్లాడి తెచ్చుకోవాలని కొందరనేవాళ్ళు. వాళ్ళనే మితవాదులు, అతివాదులు అనేటటువంటి గ్రూప్స్గా డివైడ్ చేశారు. దీంతోపాటు ఫ్రీడమ్ వచ్చాక ఎలాంటి పాలన ఉండాలి అనే విషయం మీద కూడాను భేదాభిప్రాయాలు ఉండేవి. కొంతమంది క్యాపిటలిజం అంటే, ఇంకొందరు సోషలిజం అనేవాళ్ళు, ఇంకొందరు కమ్యూనిజం అనేవాళ్ళు. కాంగ్రెస్ ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న కొద్దీ దాన్ని వాళ్ళ మార్గానికి మళ్లించాలి అని వీళ్ళు ప్రయత్నించేవాళ్ళు. ఒకవేళ కుదరకపోతే కాంగ్రెస్లో నుంచి బయటికి వచ్చేసేవాళ్ళు. కొన్నాళ్ళకి కాంగ్రెస్ తన విధానాన్ని ఆలోచనకి అనుగుణంగా మార్చుకుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చి చేరేవాళ్ళు. ఇలా ఎప్పుడు అందరు బాహర్ అన్నట్టే ఉండేది. పైగా ఇవి చాలవు అన్నట్టు వ్యక్తిగత అహంకారాలు, పదవి వ్యామోహాలు, పట్టుదలల కారణంగా పార్టీలు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్రిటిష్ హయాంలో రాజకీయ వ్యవహారాలు భూస్వాములు, పెట్టుబడిదారుల చేతుల్లో ఉండేవి. కాంగ్రెస్ కారణంగా కామన్ పీపుల్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళు సంస్కరణలు అవి తీసుకొచ్చి సంపదను అందరికీ పంచాలని, డబ్బున్న వాళ్ళ మీద పరిమితులు విధించాలని వాదించేవాళ్ళు. దాంతో జమీందారులకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుంది. ఫ్రీడమ్ గనక వస్తే వినాశనమే, బ్రిటిష్ అధికారం ఉంటేనే మేలు అనుకుని వాళ్ళు జస్టిస్ పార్టీ అని పెట్టుకుని ఎలక్షన్స్లో కాంగ్రెస్ని ఓడించాలని చూసేవాళ్ళు. నార్త్లో ఉన్నటువంటి ముస్లిం జమీందారులు ముస్లిం లీగ్లో చేరి కాంగ్రెస్ను అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల్లో అప్పట్లో ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. ఇక సౌత్లో బ్రాహ్మలంటే పడని వర్గాల వాళ్ళు కాంగ్రెస్కి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీలో చేరారు. ఫ్రీడమ్ వచ్చాక దీని ఐడెంటిటీ పోయింది. గాంధీకి సోషలిజం అంటే ఖాతరు లేదు, కానీ నెహ్రూకి కొంచెం ఇష్టం ఉంది. పార్టీలో తను బలపడగానే 1956లో తమిళనాడులో ఉన్న ఆవడిలో జరిగినటువంటి కాంగ్రెస్ సభల్లో మన ధ్యేయం సోషలిజమే అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. మరి అలా స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత మరి ఎట్లాంటి చేంజెస్ వచ్చినాయి, సోషలిజం నిజంగానే వేళ్ళు ఊనుకుందా, లేదు కాంగ్రెస్లో అటు ఇండస్ట్రియలిస్టులు, ఇట్లు సంస్థానాధీశులు, ఇట్లా రకరకాల జమీందారులు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఒక్కొక్క పార్టీ పెట్టుకుంటూ పుట్టగొడుగుల్లాగా తలా ఒక పార్టీ పెట్టుకుంటూ వెళ్ళారా, అసలు ఏం జరిగింది ఆ తర్వాత, మరి ఇన్ని రకాల పార్టీలు కలిసినప్పుడు మరి అప్పుడే ఫ్రీడమ్ వచ్చింది కొత్త కొత్తగా, సో దాన్ని వీళ్ళందరూ కలిసి ఎట్లా ఒక తాటి మీదకి తీసుకొచ్చారు, ఒక ఏకాభిప్రాయాన్ని కుదర్చడానికి వాళ్ళు ఏ విధంగా శ్రమపడ్డారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ ఒక్క వారం ఆగాలి, నెక్స్ట్ శనివారం చెప్తాను. అప్పటి వరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మళ్ళీ సోమవారం రోజు నుంచి మన రెగ్యులర్ టాపిక్స్తో మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం March 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.